जय गुरुदेव। ओम गुरुमूर्तिं स्मरे नित्यं गुरोर्नाम सदा जपेत्। गुरोराज्ञां प्रकुर्वीत गुरोः अन्यं न भावयेत्। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। సంవత్సరమంతా మనం ఎదురు చూస్తున్నటువంటి సత్సంగ సమావేశాలు అప్పుడే ఒకరోజు వెళ్ళిపోయింది. అంటే ఎంత స్పీడ్గా కాలం వెళ్ళిపోతుందో. అందరూ అడిగారు 3 రోజులా అండి 4 రోజులా అండి అని. అందరూ అడిగేసరికి ఆ పాపకు కూడా డౌట్ వచ్చింది. ఇంటి ఆమెకి డౌట్ వచ్చి నాకు ఈమెయిల్ పెట్టారు, అమ్మా ఇంతకి సత్సంగం 3వ తారీఖు నుంచా 2వ తారీఖు నుంచా అని. అంటే 3, 4, 5 అంటే 2.5 రోజు, 5వ తారీఖు సకమే. అంటే 2.5 రోజుల్లో మనం ఎంత చెప్పుకోగలుగుతాము. అందరికీ సెలవు లేకపోతే వారి వారి ఇష్టం. సెలవులు ఇంట్లో జ్వరం వచ్చినా విరోచనాలైనా సెలవులు పెట్టట్లా. అది గురుదేవులు నేర్పించారు మా గురు సోదరులందరికీ. ఎవరికన్నా బాబు నాకు సెలవు లేదు, మరి అర్జెంటుగా నేను వెళ్ళాల్సి, రేపు విరోచనాలు అయితే ఏమవుతాయంటావు అనేవారు శ్రీ గురుదేవులు. ఎందుకంటే అలా ఉత్తనే అని ఊరుకునేవారు కాదు. వాళ్ళు కనుక ఎదిరించి వెళితే నిజంగా విరోచనాలతో వాళ్ళు గుంటూరు దాటేవాళ్ళు కాదు. అందరూ వెంటనే లెంపలేసుకుని అవునండి నిజంగా విరోచనాలు వద్దులేండి నేను ఇక్కడే ఉంటాను. అలాగే ఇంకొక సోదరులు ఇలాగే నవరాత్రుల్లో వెళ్ళాలి అంటే సెలవు లేదు బాబు ఉండాలంటే, అదేదో ఇస్తారు కదా, ఇది మదర్ సీరియస్. మదర్ సీరియస్ అంటే దానికి 2 అర్థాలు ఉన్నాయేమో. మదర్ సీరియస్ అంటే 2 అర్థాలు ఉంటాయి. అందుకని ఏమయ్యా తప్పుడు అర్థం తీసుకోకు, మదర్ సీరియసే. ఆ కోపంగా ఉంది మీ అమ్మ నీ మీద, సెలవు పెట్టు. మహాత్ములు మనకి అందించారండి అంటే మనకు అది కూడా తెలియటం లేదు. స్వార్థపూరితమైనటువంటి దానికి చాలా మనం ఉపయోగించుకుంటాం మన జీవితాన్ని కాలాన్ని. కానీ మనం తరించడానికి వచ్చేసరికి మనకి చాలా చాలా అడ్డంకులు, ఇంకేవో ఏవో అనేటువంటివి అడ్డుపెడుతుంటాం. అలా నిన్న నేమ్మా 2వ తారీఖు నుంచి అయితే మనకి ఏమైనా ఇబ్బందా అబ్బాయి? లేదమ్మా మీరు ఎప్పుడంటే అప్పుడు. ఓనే బా ఒకరోజు ముందు పెట్టుకుందాం, వస్తున్నా కదా ఇంత దూరం వచ్చిన తర్వాత. మీరు కూడా ఆలోచించండి ఇంత దూరం టికెట్ పెట్టుకుని నేను ఒకదాన్ని కాదు, నాతో పాటు తోకలు కూడా బోళ్ళు వచ్చాయి. అందరూ ఇంత దూరం వచ్చినందుకు కొంచెంసేపు మన అందరం కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ మాట దేనిదై ఉండాలి, సార్థకత చెందేదై ఉండాలి. తాలు మాటలు మనకు అవసరంలే. మనం తరించేటువంటి విషయంగా మనం విచారణలో మనం చేసుకున్నాం అనుకోండి, అమ్మ కొద్ది రోజులే ఉండి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు దాన్ని మననం చేసుకోవాలి. ఇప్పుడు మహాత్ముల మాటల్ని మనం చూడండి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మనకి చాలా ఒకలాంటి డైరెక్ట్గా వినకపోవచ్చు. కానీ మనం తలుచుకుంటూ ఉంటే మహాత్ముల మాటల్లో ఎంత వెలుగు ఉందో మనకి, మన జీవితానికి ఒక బ్రైట్నెస్, మనకి ఒక వెలుగు వస్తుంది మనకి. దీని మహాత్ముల గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే మన జీవితంలో మనం నిలకడగా సత్యమైనటువంటి దానిని గుర్తించే ఏర్పాటు ఒకటి ఉంది. ఎంతసేపు అసత్యమనే ప్రపంచంలో ఉంటూ అసత్యం అనేటువంటి వాటినే అనుభవించాలని భగవంతుడు ఎప్పుడు చెప్పలా, ఇది నీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకో. నీకు కానీ తీసుకొని నువ్వు దగ్గర పెట్టుకుని దాని ద్వారా నువ్వు బంధన పడాల్సిన అవసరం లే. కావలసినంత వరకు ఉపయోగించుకొని తర్వాత అంతా నీ గురించి నువ్వు ఆలోచించు. మన గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాం మన జీవితంలో? మన జీవితం అంటే ఏంటంటే ఎప్పుడు ఎంతవరకు ఉంటుందో తెలియదు. రేపా లేకపోతే 4 రోజుల సంవత్సరమా 10 సంవత్సరాల పోనీ 50 సంవత్సరాల ఎప్పుడో అప్పుడు ఏది ఈ వచ్చింది అనేది ఏదైతే ఉన్నదో తిరిగి మళ్ళా అది వెళ్ళటం అనేటువంటిది గ్యారంటీ ఉంది. ఇప్పుడు సత్సంగమే అందులో సత్సంగానికి వారి తండ్రి గారే వచ్చారు సత్సంగం కోసం, వారి అమ్మగారు కూడా వచ్చారు, అటుపక్క అది అత్తమ్మగారు కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమంటారు, ఇంకెన్నాళ్ళు ఉంటావమ్మా వెళ్ళిపోవాలి అని, వెళ్ళే రోజు ఒకటి ఏదో ఉంది అనేది ప్రతిదానికి. ఆఫీస్కి వెళ్తే తిరుమల వచ్చేస్తున్నారు వాళ్ళు, పోనీ నీ ఎంత ఎత్తు ధనం పోస్తారంటే మాత్రం ఎంతవరకు ఉంటారండి పోనీ, నువ్వు ఇంకా వెళ్ళక్కర్లా, నువ్వు సాయంత్రం ఇక్కడే ఉండిపో, నీ ఎత్తు నేను బంగారు విగ్రహం చేస్తాను అన్నాడు అనుకోండి, ఏమండి భార్యాబిడ్డల్ని తల్లిదండ్రుల్ని అన్నీ వదిలిపెట్టి అక్కడ ఉంటారా ఆఫీసులో? కొంతవరకే, అవన్నీ మనకి స్థిరం కాదు, శాశ్వతం కాదు. కానీ మన జీవితం కోసం మనకు ఒక గొప్ప జన్మ, మానవ జన్మ, మానవేతరమైనటువంటివన్నీ కూడా ఇంత తెలివి లేదు వాటికి, అసలు బుద్ధి అనేది వాటికి లేదు, ఈ మనస్సు బుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి వాటికి లేవు. వాటికి ఆకలేస్తే ఎక్కడెక్కడో ఉన్నాయి ఎత్తుక్కుంటే, అప్పటికప్పుడు తినేస్తే కడుపు నింపుకుంటే అయిపోయింది, వాటికి ఫ్రిజ్లు లేవు దాచుకోవడానికి. వాళ్ళ పిల్లలకి ఆస్తులు పంచి ఆస్తులు సంపాదించి బ్యాంకుల్లో దాచాలన్నది వాటికి లేదు, అది కూడా కొంతవరకే దానికి ఆహారాన్ని అందిస్తుంది. చూడండి చాలా పిట్టలు అవి ఉంటే ఉంటాయి కదా, కొంతవరకే వాటికి ఆహారాన్ని అందిస్తాయి. ఆ తర్వాత వాడి ఒక్కసారి రెక్క వచ్చి అది ఎగిరి ఇంకో చెట్టు మీదకి వెళ్ళిందంటే అక్కడి నుంచి అది దానంతర సంపాదించుకుని దానంతర తిరగాల్సింది. మనం ఎంతసేపు పట్టుకుంటే మాత్రం మనదవుతుందండి, మనం ఎప్పుడో నాడు విడిచిపెట్టేలాల్సింది, అప్పుడు ఎవరూ ఆదుకునేది లేదు. అందుకని ఎప్పటికప్పుడు మన కోసం, మన జీవితం కోసం మనం ఎంత కాలాన్ని ఎంత సమయాన్ని మనకి మనం భగవంతుడికి, అంటే ఒక నీ యొక్క జన్మ రహస్యమైనటువంటి ఆత్మవస్తువు కోసం, సత్య పరిశోధన కోసం మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం, మనం ఎంత చేయగలుగుతున్నాం, ఎప్పటికప్పుడు మనమే దానిని గుర్తించాలి. చరణ కమల మధు ప్యాసీహుం ప్రభు, చరణ కమల మధు ప్యాసీ, చరణ కమల మధు ప్యాసీహుం ప్రభు, చరణ కమల మధు ప్యాసీహుం, చరణ కమల మధు ప్యాసీహుం, చరణ కమల మధు ప్యాసీహుం, చరణ కమల మధు ప్యాసీహుం. చరణ కమల మధు ప్యాసీ, జనమ కర్మ కే పాప కే కారణ, జనమ కర్మ కే పాప కే కారణ, జనమ కర్మ కే పాప కే కారణ, జనమ కర్మ कारण, शिक्षा मेरी मंजूर हुई मरण, शिक्षा मेरी मंजूर हुई मरण, शिक्षा मेरी मंजूर हुई मरण, शिक्षा
అంతిమ క్షణ,
మానో హర్ స్మరణ స్మరణ భవరణ భరణ తరణ తేరే మనసా చరణ కమల మధు ప్యాసి చరణ కమల మధు ప్యాసి చరణ కమల మధు ప్యాసి మధు ప్యాసి
మధు ప్యాసి
మధు పవనోమా మధుర మురతి ప్రభు మధు పవనోమా మధుర మురతి మధు పవనోమా మధుర మురతి ప్రభు
మధు మధుర
ఝుమక గావు ప్రణవ మధుర స్వర ఝుమక గావు
ప్రణవ మధుర స్వర
ఝుమక గావు ప్రణవ మధుర స్వర
ఝుమక గావు ప్రణవ మధుర స్వర
కామ క్రోధ ఇతి షట్ పద సాధే రహు కాట జలాలు సాధ రహు కామ క్రోధ ఇతి షట్ పద మే
కామ క్రోధ ఇతి షట్ పద మే
కాట జలాలు సాధ రహు కాట జలాలు సాధు రహు తేరే చరణ కమల మధు ప్యాసి ప్రభు చరణ కమల మధు ప్యాసి చరణ కమల మధు ప్యాసి చరణ కమల మధు ప్యాసి మధు ప్యాసి
మధు ప్యాసి
ప్రభు చరణ కమల మధు ప్యాసి ప్రభు చరణ కమల మధు ప్యాసి బృందావన సుందర మధువన మే
వృందావన సుందర మధువన మే
వృందావన సుందర మధువన మే
వృందావన సుందర మధువన మే
సుందర మధువన మే సుందర
సుందర మధువన మే
మధువన మే
బృందావన
మృదుల మధుర తేరే చరణ మే అంకిత
మృదుల మధుర తేరే చరణ మే అంకిత
మృదుల మధుర తేరే చరణ మే అంకిత
మృదుల మధుర
మృదుల మధుర తేరే చరణ మే అంకిత
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 ఘాస కే టుకడే ధూళ కే కణ సబ
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 ధన్య ధన్య హై ఉన్సే మిలూ ధన్య ధన్య ఘాస కే టుకడే ధూళ కే కణ సబ ధన్య ధన్య హై ఉన్సే మిలూ
ఘాస కే టుకడే ధూళ కే కణ సబ
ధన్య ధన్య
హై ఉన్సే మిలూ
చరణ కమల మధు ప్యాసే చరణ కమల మధు ప్యాసీ చరణ కమల మధు ప్యాసీ
చరణ కమల మధు ప్యాసీ
మధు ప్యాసీ
మధు ప్యాసీ
ప్రభు చరణ కమల మధు ప్యాసీ
చరణ కమల మధు ప్యాసి
మధు ప్యాసి మధు ప్యాసి మా గురు సోదరులు విజయేశ్వరానంద ప్రసాద్ వారు రాసినటువంటి కీర్తన ఇది. ఎంత అర్థం ఉన్నదో. నిజంగా మనందరం ఆస్తిక మహాశైలమే. భగవంతుడు మనందరిలోనూ ఉన్నాడు, మనందరికీ ఉన్నాడు. మనం ఆండ చూసుకునే మనం జీవిస్తున్నాం. చూడండి, కీర్తనలో చెప్పినట్టుగా చరణ కమల మధు ప్యాసి హోం ప్యాస్ లగ్తాయ్ ప్యాస్ రహీ హోం అభిభి. దేనికోసరం? కాఫీ కోసమా? కూల్ డ్రింక్ కోసమా? దేనికోసం? ఏదైతే మనకి పర్మనెంట్గా నాదై ఉన్నదో, నా స్థానం అక్కడ ఉన్నది, ఇక్కడ లేదు. భూలోకంలో ఎంతసేపు ఉండవండి మనం? వాడు పొమ్మమ్మడు పోవాల్సిందే. గురుదేవులు చెప్తుండేవారు, టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కుతాడు వాడు. ట్రైన్ ఎక్కిన టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కిన వాడు ఏమనుకున్నా అంటే, బెదవాడ దాకా టికెట్ కొనుక్కున్నాను కానీ దిగాలనిపించట్లే, పని హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్ వరకు వెళ్ళిపోదాం అనుకున్నట్ట. అదే ట్రైను, అదే సీట్లో కూర్చున్నాడు. కూర్చుందాం అనుకున్నాడు, విజయవాడ వెళ్ళిపోయింది. టీసీ వచ్చాడు, ఏది టికెట్ కలెక్టర్ వచ్చాడు. వచ్చేం చేస్తాడు, అబ్బాయి నీ టికెట్ ఇక్కడా అంటాడు. అంటే టికెట్ ఏముంది చేతిలో? విజయవాడ టికెటే ఉంది. నువ్వు పక్కన కూర్చొని చెప్పు కొంచెం అంకుల్కి, భయసే ఆ బోలి హమ్ జో బోల్తే హే ఓ ఉసే హిందీ మే బాత్ బెస్ట్. అందుకని ఎలా అంటే, నేను విజయవాడదకే ఉంది, చూశాడు దాని మీద విజయవాడే ఉంది. ఏమంటాడు? పర్వాలేదు నన్న కూర్చో అంటాడా? టీసీని చూసేసరికి ఆయన బాత్రూంలోకి వెళ్ళాడు, అర్జెంటుగా వచ్చింది బాత్రూంలోకి. ఎందుకని? వీడిది వీడు దాటిపోతాడేమో వద్దామని. వాడు అంతకన్నా గట్టివాడు, వీడు వచ్చేంతవరకు వెయిట్ చేసి మరీ టికెట్ చూశాడు. వెళ్ళాడు, విజయవాడ స్టేషన్ దాటాడు, కానీ హైదరాబాద్ దాకా లేడు. ఏమన్నాడు, నీ టికెట్ అయిపోయింది, ఫైన్ కట్టు లేకపోతే దిగిపో కదా. అందుకని మనము పుణ్యం కొంచెమే చేసుకొని మనం ఎంతవరకు ఉండగలమో అంతవరకే ఉండగలం. ఎక్కడ దాకానో ఉండాలంటే మన ఇష్టం లేదు ఇక్కడ. వాడు ఎప్పుడు దింపేస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. అందుకని మన పర్మనెంట్ లైఫ్ దేని దేని తాలూకు అయి ఉందంటే నీ పరమాత్మ, నీలో ఉన్నటువంటి పరమాత్మకి సొంతమై ఉన్నావు నువ్వు. అక్కడి నుంచి ఎవరు పంపించలేరు. దానికేమి ఇక్కడ టికెట్ లేదు, డబ్బులు లేవు, ధర లేదు అక్కడ. అందులో అటువంటి చరణ కమ్మల మధు ప్యాసి నాకు అనిపిస్తుంది. ఒక పటికి బెల్లం ముక్క దొరికితే చీమండి చీమ పటికి బెల్లం ముక్క కోసం వెళ్ళి చుట్టూ ఎదుగుతుంది, ఊపేది, మనిషంతా ఊగుతూ ఇది నాకు సంబంధించిందేనా, నేను తినేదైనా అని. మీరు చూడండి, కావాలంటే నేను చిన్నప్పుడు ఇలాంటి పనులు చాలా చేశా. ఎందుకంటే ఉపన్యాసాలు వింటుండేదాన్ని కదా బాబు, మా స్వామివారు చెప్తుంటే బోధాముడితో విని ఇంటికి వెళ్ళి ఇలాంటివి కొన్ని కొన్ని బాబుజీ చెప్పారు కదా అని చూస్తుంటే నిజంగా అటువంటి చూపిస్తారు కూడా, అలాంటివి కూడా ఉంటాయి. అది ఒకేసారి హామ్ఫర్ట్గా మనలాగా పట్టుకోదు. మనము నాకు మా వాళ్ళు ఐస్ క్రీమ్ ఏదో తెచ్చారు ఎంతటిది, మీకు ఇష్టమంట కదండి అన్నాడు. నిజమే ఇష్టమే అనుకున్నాను, కానీ గొంతు భయం అన్నా. అంటే వాళ్ళు దాన్ని తగ్గట్టుగా పరీక్షగా ఇంకో రకం చూపించాడు. అమ్మ ఇది తీసుకుంటారా ఇది తీసుకుంటారా అన్ని, ఎవరో ఇక్కడ ఉండి మీకు ఇది అంటేనే ఇష్టం, ఇది ఇష్టం లేదు అని చెప్పారు ఎవరో. ఓహో అయితే ఇది ఇష్టమా నాకు, సరే ఓకే సరే అని తింటున్నాను. కానీ లోపల షుగర్ గాడు గొంతు గాడు ఉన్నాడు కదా, లోపల షుగరు గుర్తు చేస్తుంది, గొంతు పోతుంది, నిజంగా పోయింది కొంచెం. కానీ ఇచ్చిన అమ్మగారు పక్కన చూస్తున్న అమ్మగారు అంది, పర్వాలేదమ్మా తీసుకొని నేను వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాను కదా అన్నారు. ఇప్పటిదాకా ఇవ్వాల, కానీ నేను సగమే తిన్నాను అక్కడికి. అంటే ఏంటి జీవా చాపల్యం ఇది? ఆ చీమ అలా లేదే, ఆ చీమ హంఫర్ట్గా తినేసి మింగము. ఆయన మింగటం కాదు, అది చుట్టూ వెతుక్కుని 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 ఎక్కడో చోట పట్టుకుంటుందండి ఆ పట్టికి పిల్లాన్ని. పట్టుకున్న తర్వాత మీరు లాగినా రాదు, అది ప్రాణాన్న వదిలేస్తుంది కానీ దాన్ని పట్టుకు రాదు. వా, ఒక పట్టికి పిల్ల ముక్క కోసం అది అంత ఆవేదనతో వెతుక్కుని దాన్ని పట్టుకుని వదిలి రమ్మంటే రాదే. మనకు అవసరమైన మన ప్రభు తత్వాన్ని, ప్రభు భగవన్ నామాన్ని మనం పట్టుకోవడానికి ఎందుకు ఇంత? ఏది పూజ అయిపోయింది, అయిపోయింది ఆ రోజుకి. ఒక అష్టోత్తరం చదివేశాం, అయిపోయింది అప్పటికి. అంటే ఎంత మోసపోతున్నామండి. ఎవరో మోసం చేయటంలా మన మనస్సే మనని మోసం చేస్తుంది. ఎవరన్నా మోసం చేస్తున్నారా ఇందులో? మన మనసే మనని మోసం చేస్తుంది. అందుకని ఆ ప్రభువు యొక్క చరణ కమల మధు ప్యాసి బహుత్ ప్యాసలగ్గా చాలా నాకు తృష్ణగా ఉంది, చాలా దాహంగా ఉంది నాకు. ఆ దాహం ఎటువంటి దాహము అంటే అది తాగితే ఇక జన్మ లేనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. దాన్ని అక్కడ గుర్తింపు చేస్తున్నారు, జన్మ కర్మకే పాపకే కారణ శిక్ష మేరీ మంజూరు హోయి మరణ్. జన్మ కర్మలన్నీ తీసుకుని ఈ జీవితానికి వచ్చిన తర్వాత దానికి కర్మ తీరిపోయిన తర్వాత ఏమంటారు, పోయిన వాళ్ళు ఏమంటారు, కర్మ తీరిపోయిందండి వెళ్ళిపోయారు, మీరు అలా బాధపడకండి, బాధపడి ఏం చేస్తాం మరి, కర్మజీవులం కదా, కర్మ తీరిపోయింది. తేలిక్ తేలిగ్గా మనం మాట్లాడేస్తాం, కర్మ తీరిపోయింది వెళ్ళిపోయాడు. ఇక జన్మ కర్మకి పాపకి కారణ మళ్ళీ ఉంది మనకి, ఏంటుంది, వచ్చాం కాబట్టి మంజూరు హుయి మరి, తప్పకుండా వెళ్ళిపోవటం అనేది ఏదో ఒకరోజు శిక్ష మేరీ మంజూరు మంజూరు హుయి మరణ్. మనోహర్ ఎక్ క్షణ అంతిమ ఏక క్షణం ఉంది అని మనం మనోహర్ నమ్మాలి తప్పదక్కడ. ఏది తప్పకుండా ఉంది, అది ఎవరు కాదనుకున్నా దాగేది లేదు. మనోహర్ ఏక క్షణ అంతిమ క్షణం మనసావాచ కరుం త్రికరణ శుద్ధిగా మనోహర్ త్రికరణ శుద్ధిగా మనం నమ్మాలి. మనసావాచకరుం తేరే చరణ. అందుకని నాకు అర్థమైంది స్వామి, భగవంతా నీ చరణారవిందములే నన్ను తరింప చేస్తాయి కానీ ఈ ప్రపంచంలో ఏది నన్ను తరింప చేయలేదు. కానీ మనసా వాచా కర్మణ నమ్మానయ్యా నీ చరణారవిందములని
ఇక క్షణం అంతిమ క్షణం మనస వాచ తేరే చరణ స్మరణ మనస వాచ కర్మణ నిన్ను నమ్మా నీ స్మరణ ఉన్నదే తప్పకుండా నేను తరించి తీరతాను. మనసా వాచ కరుం తేరే చరణ స్మరణ ఎక్కడికి భవహరణ. భవం అంటే ఏంటి? పుట్టుక. భవం అంటే మళ్ళా తిరిగి పునర్జన్మ. అటువంటి జన్మ లేని స్థితికి నాకు ప్రసాదిస్తావయ్యా నువ్వు, అందుకని నీ స్మరణ నేను మానను అని చరణ కమల మధుప్యాసి దానిలో రెండు చరణంలో చెప్తున్నారు. మధుపవను మధుర మురతి ప్రభు ఎలా ఉండాలంటే మధుపం ఇందాక వారు చెప్పారు చూడండి భ్రమరము. ఏది ఆ పూ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం బయట గార్డెన్లోకి వెళ్తే తెలుస్తుంది భ్రమరం వచ్చే పువ్వు చుట్టూ రెక్కలు ఇట్టిట్టిట్టి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ మధుత్వాన్ని గ్రోలుతుంది. అందులో ఎన్ని పువ్వుల్లో మధుత్వాన్ని క్రోలితే అది మనకి ఎంత తేనిస్తుందండి. మధుపవనూమే మధుర మూరతి ప్రభు అలాగా నేను అటువంటి మధుపానిగా నేను తయారయ్యి నీ దివ్య చరణారవిందముల దగ్గర నీ మధుర మూర్తి యందు నేను అలా ఆస్వాదించాలి. మధుపవనూమై మధుర మురతి ప్రభు ఝుమకే గావు ప్రణవ మధుర స్వరం తిరుగుతుంది కదా. అందుకే నేను కూడా ఓంకారాన్ని స్మరించుకుంటూ నీ పాద సన్నిధిలో అలా తిరుగుతుంటాను. ఝుమకే గావు ప్రణవ మధుర స్వర ఎందుకంటే నాకున్నాయి కామ క్రోధయితే షట్ పదమేరే. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనేటువంటివి ఆరు కూడా నాలో ఉండి నా వెంట పడి నాకేం చేస్తున్నాయి కాటు జలాదు నన్ను కరుస్తున్నాయి. ఏది నన్ను మింగేస్తున్నది నా జీవితాన్ని కాటు జలాదు సాధురహం. అందుకని దాని నుంచి సాధుత్వాన్ని నాకు ప్రసాదించు, వాటి బారి నుంచి నన్ను తొలగించు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇదే విధాన్ని, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ అయిపోయింది. నా జీవితం అయిపోయింది. భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, జగద్గురుదేవులు చెప్పారు, శ్రీకృష్ణదేవుడు చెప్పాడు ఏమని, పురుషులైనటువంటి వారు ధ్యాయతో విషయముల యందు దృష్టి కలిగి సంగస్తేషూపజాయతే ఆ సంగమంలో తిరుగుతున్నారు. ఏది పురుషులైనటువంటి బయట ప్రపంచంలో వాతావరణంలో మనం ఎక్కడ తిరిగితే అక్కడ ఉంటాం కదా. ఎవరన్నా వీళ్ళకు బ్రాందీ షాప్ దగ్గర వాళ్ళు తాగరు, కానీ వాడు ఫ్రెండ్ ఎవరో నిలబడ్డారు అని వెళ్ళి అక్కడ నిలబడ్డారే అనుకోండి ఏ కేటగిరికి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. నేను చూశానండి క్షుణ్ణంగా బ్రాందీ షాప్ దగ్గర నిలబడితే అంటారు కదా తాగడవాడు. తాగని వాళ్ళు ఇలాగా పత్యంగా ఉండి ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్రపంచంలో, అందరూ తాగేవాళ్ళే ఉండరు తప్పక ఏదో, లేకపోతే ఫ్రెండ్స్ని ఎలాగోలాగా అది దాని నుంచి తొలగించాలని కూడా ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది. అలా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ విషయాదులనే ప్రపంచంలో ఏం చేస్తున్నాం, వాటి వెంట పడి తిరగడం చేత ఒకటి చూసేసరికి కామం ఇది కోరిక కలుగుతుంది. కోరిక ద్వారా కోరిక తీరకపోతే ఏమొస్తుంది, కామాత్ క్రోధోభిజాయతే. అయ్యో నాకెందు, నేను ఇంత ప్రయత్నం చేస్తే నాకెందుకు రాలేదు, నాకెందుకు అది దొరకలేదు, వాళ్ళకే ఆ చీర వాళ్లే కొనుక్కోవాలా, ఆ చీర నాకెందుకు దొరకలేదు వస్తుంది కదా, ఐఫోన్ వాళ్ళు ఎందుకు కొనుక్కోవాలి నేను ఎందుకు కొనుక్కోకూడదు, ఇలాగా మనం కూడా వెచ్చులకి వెళ్ళే మందు కూడా తగలబెట్టేసుకుంటున్నాం, మనకు అవసరం ఉండి కాదు, ఎవడికెవడికో ఉంటుంది, ఉండేసరికి అది కూడా మనకు ఉండాలి, ఉండేసరికి. అందుకని ఏంటంటే వాడుకుందని మనం వాడు వాళ్ళ పక్క వాళ్ళ ఉపయోగం ఎంత ఉంటుందో ఏంటో మనకు ఉపయోగం కాకుండా ఎవరినో చూసుకొని మనం కూడా నక్క వాతలు పెట్టుకుందంట, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఒళ్ళు మండుతుంది తప్ప అది పులి అవుతుందా, రెండు పులవుతుందా, స్వతహాగా రావాలి దానికి.
అలాగే ధ్యాయతో విషయాన్పుం సహా సంగస్తే శూపజాయతే, ఆ సంగమం వల్ల ఏమొస్తుంది? సంగాత్సం జాయతే కామహ. అందుకని అట్మాస్ఫియర్ బాగుండాలి. మన ప్రభుత్వం ఎందులో ఉందో చూసుకోవాలి. ఒకరెవరన్నా మంచివాడా చెడ్డవాడా తెలియాలంటే మానవులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు అని చూస్తారు. వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్షిప్లో ఉన్నారు వాళ్ళకి తెలుసున్న వాళ్ళు చూస్తే వాళ్ళు మంచివాళ్ళు అనుకోండి, చుట్టూ ఫ్రెండ్స్ మంచివాళ్ళు, అవి చాలా మంచివాడు అండి అంటారు. అదే కర్మగాలు ఏ ఒక్కవాడు కొంచెం పురామైన ఉన్నాడు అనుకోండి, అయ్యయ్యో వాడు చాలా చెడ్డవాడు అంటే చూడని కేటగిరీ. లోపలేముందో ఎవరికి తెలియదు, బయటే చూసే. సంగాత్సం జాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, కోపం వస్తుంది. అది నాకెందుకు దొరకట్లేదు. క్రోధాద్ భవతి సమ్మోహ, మనం ఉట్టివాళ్ళం కాదు, దొరకపోయింది కోపం వచ్చింది దాంతో ఊరుకోం, అది ఇంకా రజోగుణంగా మారిపోతుంది ఇక అక్కడి నుంచి. అది క్రోధం ఏమవుతుంది, క్రోధం అంతవరకు ఉంటే ఏం పర్వాలేదు కానీ అది బాగా బలుస్తుంది అక్కడ. క్రోధాద్ భవతి సమ్మోహ, ఇక దాని ఎందు ఇంకా సమ్మోహం కలుగుతుంది. సమ్మోహ స్మృతి భ్రమశ, సమ్మోహం వల్ల ఏమవుతుంది, ఉన్న బుద్ధి కూడా నశించిపోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, మనస్సు సంకల్పించిన ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి కారణం ఏదంటే బుద్ధి అండి. కానీ నీ మనసు చెప్పింది అనుకో, నీ బుద్ధి ఏమైంది అంటారు చూడండి, మొన్నే అంటారు, మానవుల్నే అంటారు అది. నీ మనసు చెప్పిందే అనుకో, నీ బుద్ధి ఏమైపోయింది, బుద్ధి లేదా నీకు? చాలు, మనకి తిట్టడానికి వేరే తిట్టక్కర్లే. అందుకని అక్కడ సమ్మోహ స్మృతి విభ్రంశ శృతి భ్రంశాద్ బుద్ధి నాశ, బుద్ధి నశించిపోయింది. నశించగానే అవుతోంది వీడు ప్రణశ్యతి, నశించిపోతుంది. అందుకని ఇక్కడ మన హెచ్చరిక చేస్తున్నారు మహానుభావులు ఏమని, ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి. ఇప్పుడు అక్కడ ఏమైంది, మనం ఒక్కసారి భగవద్గీతలో చరిత్రలోకి వెళ్దాం. అర్జునుడికేగా బోధ చెప్తున్నాడు కృష్ణయ్య. అర్జునుడు ఏ మనస్సుతో యుద్ధానికి వచ్చాడండి? ఇది తన దాయాదులు తమకు రావాల్సినటువంటిది ఇవ్వకపోగా వాళ్ళని చాలా హీనంగా చూస్తున్నారు అంతే కదా. మనకి తెలుసు కదా, మనకి భారతం తెలుసు కదా. మూత పెట్టకల్ల, అలా ఉంచు, అదొక పని. అది పాపం ఏంటి అక్కడ, దాయాదులు తనని మోసం చేస్తున్నారు. కృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడా? అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడండి సహాయం కోసం. అర్జునుడే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎందుకు, నీ సహాయం కోరడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా కృష్ణుడు చూడండి, ఎందుకంటే కృష్ణుడు కూడా అక్కడ పంచపాండవుల సొత్తు అన్నట్టుగా, కృష్ణుడు అప్పుడు దాకా మెలకుగా ఉన్నవాడు. ఏది వీళ్ళు వస్తున్నారనేసరికి చాలా నిద్ర వచ్చిందంట కృష్ణకి. వెంటనే ఆయన కూర్చున్న ఆయన కాస్త మన దిళ్ళు అన్నీ సర్దేసుకుని గుమ్మం వైపుకి కాళ్ళు పెట్టుకుని అటు తల ఇంకో అదర వైపు పెట్టుకుని పడుకున్నాడు. పడుకునేసరికి ఫస్ట్ వెళ్ళింది ఎవరు? దుర్యోధనుడు. చూడండి అక్కడ కూడా మనకు, అక్కడ కూడా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వెళ్ళడానికి ఇద్దరు వేళ్ళు, అసమధీయులు తసమధీయులు. మన అసమధీయులు ఎవరు? పాండవులు. తసమధీయులు ఎవరు? దుర్యోధనాదు కౌరవులు కదా. ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు వెళ్ళగానే ముందర పాప ఆయనే వెళ్ళాడు. వెళుతూ ఉండగానే తల వంచకూడదు నల్లవాడి ముందు. ఆయన ప్రొనౌన్సేషన్ ఎట్లా ఉంది? ఈ గొల్లవాడు నల్లవాడు అంతే కదా ఆయన ప్రొనౌన్సేషన్. అందుకని నేను తల వంచకూడదు అని వెళ్ళినటువంటి వాడికి ఈ కృష్ణ ఏం చేశాడు? చటుక్కున ఏమైనా లీల చేయగలరాదా, చిన్న గుమ్మం పెట్టుకున్నాడు అక్కడ. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే తల వంచుకుని వెళ్ళాలి. తల వంచుకుని, తల వంచడానికి ఇష్టం లేదు దుర్యోధనుడికి. నల్లవాడు ముందు తల వంచడం ఏమిటి అనే రీతిలో ఉన్నాడు. మరి వంచలేక అందులోంచి తల వెళ్ళదు కాబట్టి, వంచకపోతే తలే ఉండదని, అందుకని ఆ తల వంచి వంచకుండా ఉంచేసరికి అనుకున్నంత పని అయిపోయింది. ఆ కిరీటం పడింది. ఎక్కడి దాకా కొట్టుకెళ్ళింది? కృష్ణుడి యొక్క పాదాల దాకా కొట్టుకెళ్ళింది. అంటే తెలియకుండానే తెలియచేస్తున్నాడు ఇక్కడ. మన ప్రయత్నం లేకుండానే భగవంతుడు నీ స్థానం ఎక్కడ, నీ స్థితి ఎలా ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. మనకే తెలుస్తుంది. కొంచెం ఆలోచించాలి, మన మనస్సుని వెనక్కి ఆలోచించుకోమని భగవద్గీత కూడా చెప్తుంది ఒకనొక చోట. వెంటనే అదేం చేస్తాడు, ఎవరు చూడలేదు కదా అటు ఇటు. పాపం దుర్యోధనుడు
ఎందుకంటే అక్కడ దేహాభిమానం కదా, అసలే తల వంచకూడదు, అలాంటిది తల వంచక తప్పలేదు. వంచిన తల వంచక వంచడమే కాకుండా నెత్తి మీద ఉన్న కిరీటం కూడా పడిపోయింది. ఎంత షేమ్ మరి, అందుకని ఎవరు చూడలేదు కదా, నేను ఒక్కడినైనా ఉన్నది. ఆయన నిద్రపోతున్నాళ్ళే అనుకున్నాడు కృష్ణుడు చూసి. ఆయన నిద్రపోతున్నాళ్ళే అనుకుని వెంటనే గబగబా ఆ కిరీటం అంటే ఎంత ప్రేమో, కిరీటం తీసుకుని గబగబా సర్దుకుని మెల్లగా పెట్టుకుని పోని ఉన్నాడా ఈ పక్కన కూర్చి ఆ పక్కన కూర్చి వేసుకుని కూర్చున్నట్టు కృష్ణుడు. స్వామివారు చెప్పాలి గురుదేవుడు ఈ విషయాన్ని. కాళ్ళ దగ్గర ఉన్న కుర్చీలో గబుక్కని వెళ్ళగానే ఎదురుగుండా దగ్గరగా ఉంది కదా, వెంటనే కుర్చీలో కూర్చున్నట్ట. కూర్చున్న తర్వాత మనసుగాడు లేచాడు అక్కడ. ఏవో దుర్యోధనుడు మనసు ఏమంది, ఈ నల్లవాడి కాళ్ళ దగ్గర నేను కూర్చునేది, నల్లవాడి కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏంటి అని ఒకసారి చూస్తే తల దగ్గర ఒక కుర్చీ ఉంది. బాగుంది అనుకున్నాడు. అనుకుని ఇక్కడి నుంచి లేచి మళ్ళీ తల దగ్గర కూర్చున్నట్ట. కూర్చున్న తర్వాత ధర్మరాజు గారు ఏం చేశాడంటే సహాయానికి వెళ్ళమని అర్జునుడిని పంపించాడు. అన్నగారు అంటం ఆలేసో లగెత్తుకొస్తున్నాడు. ఎక్కడ అర్జునుడికి చాలా భక్తిపూర్వకంగా, అమ్మో నన్ను బావ దగ్గరికి పంపిస్తున్నాడు, నేను చక్క నాకు మంచి అవకాశం కదా అని చాలా వాయువేగ మనోవేగాలతో పరిగెత్తుకొచ్చాట. ఎవరు అర్జునుడు రావడం రాగానే ఆయన ఇలాంటి భావనలు ఏం లేవు, కృష్ణ కృష్ణ అనుకుంటూ చక్క తలంచుకుని వచ్చాడు. ఆ కిరీటం పడలేదు, ఆయనది బాగానే ఉంది. రాగానే కృష్ణ అనుకునే లోపల ఇది పాదాలు కనిపించాయి అని పరమానంద భరితుడైపోయాడు. అది భక్తుడి యొక్క లక్షణం. పరమానంద భరితుడైపోయి పాదాల దగ్గర ఒకసారి అంచి అంచకుండా అంచి నా కోసమే ఎంత పరమకరుణ అని కుర్చీలో కూర్చున్నాడు. అంటే ఎంత భావంలో తేడా వచ్చింది. ఇవి రెండు రెండు సన్నివేశాలు ఇద్దరుగా చూపిస్తున్నాం కానీ ఈ సన్నివేశం మన మనసు చేస్తుంది మనకి. దానికి ఉపనిషత్తు చెప్తోంది, మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ, అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. మనం వస్తాం ఇక్కడికి. వచ్చిన తర్వాత మన మనసుగాడు ఏం చేస్తారంటే అందరూ కూర్చున్నారు కదా మనం కూడా కూర్చుందాం అనిపిస్తుంది. అనిపించిన తర్వాత మధ్యాహ్నం ప్రసాదం దాకా బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ప్రొద్దున సెక్షన్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ప్రొద్దున నుంచి కూర్చునే ఉన్నాం కదా, మధ్యాహ్నం 4:30 చెప్తే చెప్పారులే, కొంచెం అంత ప్రోగ్రాం అందుకునేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళొచ్చులే, ఎవరు ఏమి అనేది లేదు కదా అని రెండో మనసు ఏం చేస్తుంది, కాస్త బద్దకిస్తుంది. నేను నిద్రైపోకల్లా కాస్త తాత్సారం చేస్తుంది అంతే, మనలో మనస్సే. మళ్ళీ రెండో మనసు అందమో అక్కడ అయిపోతుంది, గురుగీత ఏదో పారాయణ మొదలు పెట్టారు వెళ్ళకపోతే ఎట్లా, ఉన్న 2 రోజులన్నా మన సమయాన్ని పాటించకపోతే ఎట్లా అని మంచి మనసేమో హెచ్చరిక చేస్తోంది. దాని పక్కన ఉన్నటువంటి అదేది రెండోది కాసేపు బద్దకిచ్చులని అని చెప్పి సోమరతనాన్ని తీసుకొస్తుంది. రెండు మనసులు మనలోనే ఉన్నాయి, చూపించారు మహాత్ములు. మనకు వస్తుంది, మీరు మనం వాచ్ చేస్తేనే తెలుస్తుంది. అందుకని అట్లా వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కృష్ణుడు లేచాడు. లేచిన తర్వాత ఏమన్నాడు, బావా ఇప్పుడు వచ్చావు, ఎందుకంటే లేవగానే కనిపించింది అర్జునుడు. మండిపోతుంది దుర్యోధనుడికి, మంట మొదలైంది. అందరే నాకు తెలుసు వాళ్ళంటే ఇష్టమని, నా వైపు చూడలేదు చూడు, నేను ముందొచ్చాను నన్ను పలకరించి అనేసరికి వెంటనే ఇటు అర్జున వచ్చావా ఏంటి, ఇలా రాక కారణం ఏంటి, ఇంకొకళ్ళు ఉడుకుమోత్తనంగా ఉన్నారంటేనండి మహాత్ములు ఇంకొంచెం చూపిస్తారు ఎక్కువ. నేను చూసా చాలా మహానుభావుల దగ్గర ఉండడం జరిగిందేమో, ఇలాంటి ఏదైనా మనసులో కుళ్ళు ఉందంటే ఇంకా వాళ్ళని ఉడికించడానికి ఏడ్పించడానికి ఇంకా చేస్తుంటారండి మహాత్ములు. ఇంకా కొంచెం పలకరించి కాస్త సబ్బుసమ్మే చేసి ఇంటి అన్న అందరూ బాగానే ఉన్నారా, అందరూ బాగున్నారు కదా, కులాసాగా ఉన్నారని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన. వేస్తూ మీ అమ్మ మీరు అందరూ పైన ఏం చేసేస్తున్నారమ్మా, ఇందక్కడి నుంచి మీరు రావట్లేదని బెంగపెట్టుకున్నా, మీరు అక్కడేదో నా గురించి నవ్వుకుంటున్నారు కదా, అవునా మీ నవ్వులు వినిపించారు నాకు, అది అంటే రేపైనా మళ్ళీ టైంకి వస్తారని అంతే. మీరు అలా చూస్తారేంటి, దీన్ని కూడా చెప్పేవారు బాబుజీ మహారాజు. ఎంతసేపు నుంచి నేను చెప్తున్నాను నా వంక చూడకుండా వాళ్ళ వంక చూస్తున్నారా, దాక్కుకండి ఎదురుకు రండి, ఎందుకండి మీరు కూడా కనిపించేది నాకు ఇప్పుడే కదా, మళ్ళీ తర్వాత మళ్ళీ మీ ఊళ్ళు మీరు వెళ్ళిపోతాను మా ఊళ్ళు మేము వెళ్ళిపోతాం, సరే ఇక్కడికి వద్దాం మనం. అనేసరికి దుర్యోధనుడు మండిపోతున్నాడు, మండిపోతుంటే అందులోకి చలో సడన్గా చూసినట్టుగా చూసి బావా ఎప్పుడు వచ్చినావేంటి అని మళ్ళీ ఇటు పలకరిస్తాడు. పలకరించి ఏంటి ఇద్దరూ ఒకేసారి వచ్చారు సందర్భం ఏమిటి అనేసరికి ఇద్దరూ ఒకసారే భారత యుద్ధం జరగబోతోంది, నీ సహాయం కోరడానికి వచ్చాము ఇద్దరం. అట్లానా, అనేసరికి ఏమీ పెద్ద ఇది ఆయన ప్రిపేర్ అయిపోయే ఉన్నాడు, ఎటో ఒకరి సహాయం చేయాలి కదా. వెంటనే అప్పుడు ఆయన అన్నాడు, కృష్ణుడు నా ఉన్న 11 అక్షోహిణీల సైన్యం ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు. బావా తెలిసిందా అని అర్జునుడి వైపుకి తిరిగి, బావా అర్థమైందా, నేను ఒక్కనే ఒకవైపు, 11 అక్షోహిణీల సైన్యం ఒకవైపు అని చెప్తున్నాడు. దుర్యోధనుడికి ఉక్రోశం వచ్చింది, బావా ముందు వచ్చినది నేను, నువ్వు ముందుగా పలకరించావు ఆయన్ని, ఇది వెళ్ళబుచ్చుకున్నావు మన ఉడుకుబోత్తనం కూడా అలాంటిదే. మనం కూడా దాచుకోండి, ఎప్పుడప్పుడు కక్కేస్తూ ఉంటాం, అలా కక్కేయడంలో కొంతమంది ఎక్కువగా ఉంటుంది, కొంచెం బలం ఎక్కువగా ఉంటుంది, దాచుకోవటం ఉండదు. అది లౌక్యం అన్నారులేండి, అలా కొంచెం లౌక్యం లోకంలో ఉంటే లౌక్యం చూపిస్తుంటారు. అంటే వెంటనే నేను ముందొచ్చాను, ఆయన ముందు పలకరించావంటే, బావా నువ్వు ఎలా అయినా పెద్దవాడివి కదా బావా, దుర్యోధనుడు కూడా బావే కదా, బావా నువ్వు ఎలాగైనా పెద్దవాడివి కదా బావా, నీకు నువ్వు మంచి హోదాలో ఉన్నావు అయినా కూడా, కానీ ఈ చిన్న బావ పాపం ఏదో పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఇప్పుడు నేను గనక నిన్ను ముందు అడగమన్నాను అనుకో, ఏమనుకుంటారు, చిన్న పిల్లవాడిని చేసి ఏది కృష్ణుడు కూడా ముందుగా దుర్యోధనుడి వైపు మాట్లాడారని ఆ మచ్చ నీకు మాత్రం ఎందుకు చెప్పు, అందుకనే అర్జునుడు కోరుకోవని. అంటే అక్కడ చూడండి, అసలు ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేటువంటిది మనకి భారత భాగవతాల్లో ఒకసారి తలబెడితే మనకి చాలా తెలుస్తాయి ఇటువంటివన్నీ. ఇంటికి కోరింది ఎవరు, సూచన ఇస్తున్నట్టు ఇస్తూనే ఉన్నాడు, నేను ఒక్కడనే ఒకవైపు. వెంటనే అప్పుడు, బావా నాకు నువ్వు చాలు, నాకు ఈ కంగారు పడిపోతున్నాడు, ఈ 11 అక్షోహిణీ సైన్యాన్ని ఎక్కడ కోరేసుకుంటాడు అర్జునుడు, కోరుకుంటే పైగా చెప్పాడు నేను యుద్ధం చేయను, ఏదో గుర్రాలు పట్టుకుని కాస్త నీ సారథ్యం చేస్తాను అంతే తప్ప నేనేమి యుద్ధం చేయను. అందుకని దుర్యోధనుడు కుళ్ళిపోతున్నాడు లోపల, ఆ 11 అక్షోహిణీ సైన్యం ఎక్కడ తీసేసుకుంటాడో, ఈ యుద్ధం కూడా చేయను, ఈయనెందుకు నాకు బరువు అన్నట్టుగా చూస్తున్నాడు దుర్యోధనుడు. ఈ లోపల అందించిన సూచనను అందుకున్నాడు అర్జునుడు, బావా నువ్వు ఉంటే నా రథ సారథిగా నువ్వు ఉంటే ఇంతకన్నా నాకేం కావాలి బావా, నువ్వు చాలు నాకు. అమ్మయ్యా నాకు ఇచ్చేశాడు 11 అక్షోహిణీల సైన్యం అని ఆనందపడిపోయాడు అర్జునుడు. అది దుర్యోధనుడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటారు, బియ్యం పైన ఉన్నటువంటి పొట్టు కావాలా లేకపోతే బియ్యపు గింజ కావాలా? ఎందుకంటే జనమంతా ఈ ప్రపంచమంతా సృష్టి అంతా పరమాత్మ యొక్క నీడండి. ఈ ప్రపంచమంతా గుర్తించండి, ఒక స్తంభం ఉంటే దాని నీడ ఉంటుంది, నేనంటూ ఉంటే నాకు ఒక నీడ ఉంటుంది, మీరుంటే మీకు ఒక నీడ ఉంటుంది, పైన సూర్యుడిని బట్టి ఆ నీడ మారచ్చు, కానీ నువ్వంటూ ఉంటేనే నీడ ఉంటుంది, నువ్వు లేకపోతే నీడ లేదుగా. అందుకని అసలు ఉనికి అనేటువంటి, ఉన్నది అనేటువంటి దానికి సత్తా ఎవరు, పరమాత్మే కృష్ణుడు. కృష్ణుడు ఉంటేనే ఈ ప్రపంచమంతా ఉన్నది, కృష్ణుడు లేకపోతే ప్రపంచం ఎక్కడిది? అందుకని ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు, తాళ్ళు లాంటి వాళ్ళు, అంటే ఊకదంపుడు అంటారు చూడండి, ఏదో అచ్చు బియ్య వడ్లగింజలానే ఉంటుంది కానీ లోపల ఉండదు, అవి పాప తూర్పారిపోసినప్పుడు అది దూరంగా పోతూ ఉంటుంది, తాళు ఆ తాళ్ళంతా వేసి దంపితే ఎన్ని బియ్యం వస్తాయి అసలు. అందుకని ప్రపంచంలో ఉన్న సైన్యాన్ని తీసుకుని పోతున్నాడు ఆయన. అసలు సైన్యాన్ని నడిపించే అసలు కర్త ఇక్కడ అర్జునుడు, కావలసింది కూడా సారథ్యమే. మనకు కూడా మనం పూజ చేస్తామనుకుంటాం కానీ కృష్ణుడు వెనకబెట్టుకుని పూజ చేయడం కాదు, కృష్ణుడు ఈగో ఈ దేహం అనేటువంటి రథాన్ని నడిపిస్తున్నాడు, మనని కృష్ణుడు అనేటువంటి రథాన్ని నడిపిస్తున్నాడు. అందుకని ఇక్కడ బలమంతా ఎక్కడుంది, కృష్ణుడి అందే. ఆఖరికి భీష్మ పితామహులను ద్రోణాచార్యులు వారిని సహాయం అడిగి రమ్మని కృష్ణుడు పంపిస్తాడు ధర్మరాజు గారిని. పంపిస్తే ఒకటే మాట అంటారు, మేము ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఈ ఉప్పు పులుపు తిన్నాం, వీళ్ళ దగ్గర ఉన్నాం అనేది జగన్మంతా ఎరుక, ఈనాడు మేము వదిలిపెట్టి మీరు రమ్మన్నారని మేము అటు వస్తే అపవాదు వస్తుంది అంతే తప్ప మీ వైపు ఉండాల్సిన బలమంతా మీ వైపు ఉంది. కృష్ణుడు ఉంటే ఇంకా ఎవరు బలమో ఎందుకు మీకు, మీదే విజయం. వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు విజయం మీదే,
ఇది పాండవులతో విజయం మీదే, కృష్ణుడు ఉన్నాడు మీ వైపు, ఇంకా మేమంతా ఎందుకు అంటూనే ఉన్నారు. ఏంటి అమనస్క ఉండరు చూడండి, మనసు లేకుండా యుద్ధం చేశాడు అక్కడ భీష్ముడు కూడా, మనసు లేకుండా యుద్ధం చేశాడు. అట్లా ఇలాంటి పరిస్థితుల్లో తనకి కావలసి తానే సహాయానికి వెళ్ళి తానే కోరుకొని తాను తీసుకొచ్చి ఏది ఆ సారథ్యాన్ని మరి కృష్ణుడికి అప్పచెప్పి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అదేదో కృష్ణుడు లాక్కుపోయినట్టు, నాకే నకాంక్ష విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిజ కిమ్నో రాజ్యైన గోవింద కిం బోరుగారి జీవితమైన ఎవరికోసం మాట్లాడుతున్నట్టుదందా, ఎవరో పట్టుబట్టి తీసుకెళ్తే అమ్మ నేను స్కూల్కి రాను నేను ఇంటికే వచ్చేస్తానని తల్లిదండ్రులు వెనక్కి రావడానికి పిల్లలు ఏడుస్తారు చూడండి. అట్లా ఉంది చూస్తుంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ ఎందుకు వీళ్ళంతా చంపి ఆ రక్తపు గూడు నేను తిన్నా, ఇదంతా నాకొద్దు అని పలాయనం చిత్తగించడం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు కూర్చోబెట్టి చెప్పింది భగవద్గీత. ఇప్పుడు ఏది, ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో ఏముంది అంటే మన జీవిత సారం ఉన్నది, మనం ఇంకొకటి ఏం పట్టుకోక్కర్లేదు భగవద్గీత తీసుకుంటే. అందుకని ఆ ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ, ఏది ధ్యాయతో విషయాన్ పుంసహ సంగస్తేషు ఉపజాయతే సంగాత్సం జాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి. మన దగ్గర కూడా ఉన్నాయి. అందుకని అక్కడ ఏముంటుంది, మధుపవను మాయ మధుర మోరతి ప్రభు ఝుమకే గావు ప్రణవ మధుర స్వర కామ క్రోధ ఇతి షట్ పద మేరే కాట్ జలాదు సాధుర ప్రభు నీ చేతిలో ఉన్నదయ్యా. అందుకని ఆ గుణాల నుంచి నన్ను సాధుత్వాన్ని పొందేట్టు చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ భక్తుడు. చరణ కమల మధుప్యాసీ ప్రభు చరణ కమల మధుప్యాసీ బృందావన సుందర మధువన మే మృదుల మధుర తేరే చరణ మే అంకిత. బృందావన సుందర ఇది ఆ బృందావనం అనేటువంటి సుందరమైనటువంటి వనంలో మృదుల మధుర తేరే చరణమే అంకిత. నీ నువ్వు సంచరించావు కదా ప్రభు, కృష్ణుడు మరి సంచరించి తిరిగాడు కదా బృందావనం అనే క్షేత్రంలో, నీ పాదాలకి ఘాసు కిట్టుకుడే ధూళికి కనసబ్బు. ఆ గడ్డిపోస గడ్డి ఆ ఇసుక రేణువులు అవన్నీ నీ పాదాల కంటి ఎంత ధన్యత చెందాయో. ధన్య ధన్య హై ఉన్సేమిలు బృందావన సుందర మధువనమే మృదుల మధుర తేరే చరణమే అంకిత ఘాసు కిట్టుకుడే ధూళికి కనసబ్బు. ధన్య ధన్య హై ఓహ్ అప్నే అప్పుకు భూల్ గయా. ఏమైపోయినవన్నీ తనను తామును మర్చిపోయారు అంతే కదా. బృందావనము ఏమునా మరి అవ్రేపల్ల మధుర ఇవన్నీ కృష్ణుని నీ కృష్ణ 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 అనుకుంటూ ఏమైపోయాయి, కృష్ణులు అయిపోయినాయి, ఇక్కడ కృష్ణులు అయిపోయినాయి. అందుకని అటువంటి ఆ చరణకమలం అనేటువంటి ప్యాస్ చాలా తృష్ణతో ఉన్నాను, దాహంతో ఉన్నాను, అది ప్రసాదించు ప్రభు అంటున్నారు భక్తులు. మనం ఆవేదంతో ఉండాలి. మనకు మానవ జన్మ వచ్చింది అదందుకోవటం కోసం కానీ అందరు మాదిరి ప్రపంచంలో ఉన్నవన్నీ నాకే కావాలనుకుంటే మనం ఉండట్లా, మనం అన్నీ వదిలేసి మనం పోతాం. ఈ కనిపించే వాటిలో మాత్రమే ఉంటే ఉంటుంది, మనం కొన్నాళ్ళ తర్వాత అన్ని వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళే కదా అందరూ. కోట్లు సంపాదించిన తర్వాత వాళ్ళు కోట్లాడి చస్తున్నారు. వాడు ఒక్క పైసా తీసుకెళ్తున్నాడా, ఒక్క చిల్లు కావ తీసుకెళ్తున్నారు ఎవరన్నా, లేదే. అక్కడ నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఎవరు రావట్లేదే, ఎవరు వస్తున్నారు తోడు. వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. మనని ఎప్పుడు వదలనేవాడు చిరస్థాయిగా మనని అంటిపెట్టుకున్నవాడు, మళ్ళా వదిలిపెట్టి వెళ్ళడం కాదు మనని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఆయన అంటూ ఉంటేనే మనకి జీవితం ఉన్నది. ఆయన లేనాడు ఇది శవమే, ఇది ప్రేత, అది మనం గుర్తించాలి. అందుకని వాడు ఉన్నాడు ఇందులో, ప్రతి అవయవానికి ఆయన సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. ఆయన లేకపోతే అవయవాలన్నీ జడమే, అవయవాలన్నీ జడమే. కరెంటు లేదు, ఇందులో చాలా బాగా అలంకారం చేసుకున్నాము, లాభం ఏంటి, ఎన్నాళ్ళు చూస్తాం పోని. ఆ తిరగనటువంటివి వెలగనటువంటివి పాడైపోయినది, అది టీవీ చూపించినటువంటి ఎంతసేపు ఉంచుతాం, కొన్ని నెలలు చూసిన తర్వాత వీధిలో పెడతాం.
ఇదిలో పెడతాం మనవి కాదు, దీన్ని మోయడం కష్టం ఎందుకు అన్నట్టుగా మళ్ళా. అందుకని కరెంట్ ఉంటేనే ఉపాధులన్నిటికీ ఎలాగైతే ప్రకాశమో మనందరికీ మనలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా ఆధారం ఏదై ఉన్నది, ఆత్మవస్తు అయి ఉన్నది, అదే ఉన్నది. చక్కగా ఆయన అదే ఐసీఎస్ అదే మా అన్నయ్య ఒక శ్లోకం చదవకుండా ఒక పాట పాడకుండా మొత్తం చక్కగా చెప్పుకొచ్చాడు కదా. ఆ ఐదిటి గురించి కూడా వివేక చూడామణిలో చాలా శబ్దాదిభి పంచభిరేవ పంచ పంచత్వమాపు స్వగుణీన బద్ధ కురంగ మాతంగ పతంగమీన భృంగానర పంచభిరంచి తక్కిమ్మని వివేక చూడామణిలో ఆదిశంకర భగవత్పాద వాళ్ళు చెప్తారు. ఐదు ఇంద్రియాలకి ఐదు రకాలు చనిపోయినాయి అందులో చెప్పేశాడు కదా తను. ఐదు రకాలు పోయినాయి. మానవుడు ఐదు కలిగి ఉన్నాడు, వీడి బ్రతికేం గాను. మనకి ఐదు ఉన్నాయి, కన్నున్నది, చెవు ఉన్నది, నాలుక ఉన్నది, త్వగేంద్రియం ఉన్నది, వాసన చూసేది ఉన్నది, ఐదు పెట్టుకుని కూర్చున్నాము. ఈ ఐదుటితో వీడు ఎలా బ్రతుకుతాడు? అందుకని ఈ ఐదు అటువైపుకి తిప్పాలి. మనం ప్రపంచం వైపుకి తిప్పకుండా మన ఇంద్రియాలని ఎటువైపు తిప్పాలి? నీలోకి నువ్వు తిప్పుకో. అంటే పరమాత్మ వైపుకి మనం, పరమాత్మ సన్నిధికి మనం మన రూట్ మన మార్గాన్ని మార్చుకున్నట్లయితే అన్నీ కూడా పవిత్రత చెందుతాయి. అక్కడ అటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించవచ్చు అని మహాత్ములు మనకి చక్కగా మరి సూచనలిస్తున్నారు. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని. మరి ఇదంతా కూడా ఎందులో చెప్పాడు భగవంతుడు? వదిలిపెట్టలే, ఇంకా టైం అయిపోయింది. మరి నేనేం చేయను, మధ్యాహ్నం కూడా అలాగే అయిపోయింది టైం. దందుంపదేగా అది కదులుతూ వెళ్ళిపోవటమే దానికి బాగా అలవాటు అయిపోయింది. కాలానికి ఆగదు కాలం. మరి దాన్నే మనకి దక్షిణామూర్తి స్వామి ఏం చెప్పాడు? బీజస్య అంతరివాంకురు జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునర్మాయా కల్పిత దేశ కాల కలన మాయావీవ విజృంభయా యోగి వయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణ. బీజస్య అంతరివాంకుర అంటే ఒక విత్తనం ఉందంటే ఆ విత్తనంలో దాని చెట్టు ఎంత ఉంది? విత్తనంలో చెట్టు దాగి ఉందా లేదా ఆలోచించండి. ఒక బీన్ పట్టుకున్నాము, పట్టుకుంటే దాంట్లో చెట్టు అంతా ఉంది. ఎలాగైతే విత్తనంలో ఆ పెద్ద చెట్టు అంటే దానికి అందులో మనకు అర్థం అవటం కోసం అని అన్నిటికీ బాగా చిన్న విత్తనం ఏంటంటే మర్రి విత్తనం. అంత చిన్న మర్రి విత్తనంలో ఎంత పెద్ద ఊడలు ఊడలు వేసుకున్నటువంటి పెద్ద చెట్టు దాగి ఉంటుందో ఎప్పుడు కనిపిస్తుంది అది మనకి? దాని తర్వాత ఆ బీజాన్ని మనం ఎలా ఎలా పాతి పెడితే, ఎలా నీరు పోస్తే, ఎలా పోషిస్తే అప్పుడు వస్తుంది మొక్క. అందుకని ఆ బీజంలో మొక్క కనిపించకుండానే ఎలా దాగి ఉందో బీజస్య అంతరివాంకుర జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునః. మనందరిలో కూడా అలాగే ప్రపంచమంతా దాగి ఉంది కనిపించటల్లా. మన వల్లే ప్రపంచమంతా ఉంది అప్పుడు అక్కడ తెలియజేసేది అది. ఏది బీజస్య అంతరివాంకురో జగదీదం ప్రాజ్ఞర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కళకలన వైచిత్ర చిత్రీకృతం. మాయ వలనే ఇదంతా కూడా మనకి బయట ఉన్నది అని మనం బయట ఉన్నది బయట చూస్తున్నాం. మనం ఏదో అంతా ఇంత ప్రపంచం ఉంటే ఆ ప్రపంచంలో మనం ఉన్నామని మాటి మాటికి ఇది చూసుకుంటున్నాం తప్ప మన వలనే ఈ ప్రపంచం ఇంత బహిర్గతమవుతోంది అన్న విషయాన్ని మనం గుర్తించడం. జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాల కలన మాయ చేత కల్పింపకడి దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం. దేశాలు కాలాలు ఒకటేంటి? ఎంత మనం ఎందులోకి వెళ్ళి ఏది శాంతం తెలుస్తుంది కనుక మనకి ఎందులోకి వెళ్ళినా అనంతంగా అఖండంగా చాలా లోతుగా ఉంది ఏది చూసినా కూడా. అందుకని ఇంతదైన తత్వము ఎందులో ఉంది అంటే ఆ చిన్న బీజంలో ఆ ఏది ఆ చెట్టు అంతా ఎలాగైతే లోపల దాగి ఉన్నదో మనలో కూడా ఈ ప్రపంచం అంతా దాగి ఉంది. ఎప్పుడు తెలుస్తావు నువ్వు నిద్రపోతే? అంతా నీలోకి వెళ్ళిపోతావు. నువ్వు లేచావు మొత్తం అంతా బహిర్గతం అవుతుంది. అంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయస్య విమహ ఇదంతా మాయ వల్లనే వస్తోంది అని ఏ యోగి అయితే గుర్తిస్తున్నాడో స్వేచ్ఛయా, స్వేచ్ఛగా ఇది నాది కాదు, బంధం లేదు. అప్పుడు ఎవరికి బంధం ఉందో చెప్పండి. పక్కవాళ్ళింట్లో కష్టం కలిగితే ఈ పక్కవాడికి ఏమైనా బంధన? పాపం అంటాడు, ఒక పాపం పడేస్తాడు అంతే వాళ్ళకి. పాపం వాళ్ళింట్లో అంటాడు, పాపం వాళ్ళకి ఇలాగ అనుకుంటాం. అంతే తప్ప బరువు మోయటం లేదు. అదే తన ఇంట్లో వస్తే ఏమనుకుంటున్నాడు, అమ్మో నాకు ఎంత కష్టం వచ్చిందో ఎంత అని చెప్పి ఎంత ఆలోచించినా రోజు వెళ్ళటం కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకని మోస్తున్నాడు, అది నాదే అని మోస్తున్నాడు. పక్కవాడికి వచ్చినప్పుడు నాది కాదు అని తోస్తున్నాడు, ఇది మోస్తున్నాడు అది తోసేస్తున్నాడు. అందుకని ఈ ప్రపంచం అంతా కూడా నీలోంచే వస్తోందని ఎవరు ఎవరు గుర్తిస్తున్నారు? యోగి. స్వేచ్ఛయా, ఇటువంటి మనకి పరమార్థాన్ని తెలియచేస్తున్నటువంటి పరమాత్మ అయితే ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తి సద్గురుదేవులకి నమస్కరిస్తున్నాను. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అలాగా మనకి అటువంటి పరమశివుడే దక్షిణామూర్తి రూపంలో ఉండి, ఆ దక్షిణామూర్తి గురుదేవులే మనకి మన గురువులలో వచ్చి మనకి తెలియచేయకపోతే మనకి తెలిసేదా ఇదంతా? కాబట్టి మాయా, ఇదంతా కూడా మాయా, రెండు అక్షరాలే కానీ మళ్ళీ రేపు పాడతాలండి వాళ్ళ పాడ. అందుకని ఆ మాయ రెండు అక్షరాలుగానే ఉంటుంది, కానీ ద్వంద్వమే, ద్వైతమే అది. ఆ ద్వైతము ద్వంద్వము అనంతమై కూర్చుంటోంది ఇక్కడ. కానీ దానికి కారణం ఏది అంటే ఏకహ, ఏకహ ఏకం సత్ విపరాహ బౌధ వదంతి. ఒక్కటే ఉన్నటువంటి దాన్ని విప్రులు ఇది పండితులైనటువంటి వాళ్ళు అనేకంగా చెప్పగలుగుతారు అనేటువంటి విషయం. కాబట్టి మనం ఆ ఒక్కదాన్ని ఆశ్రయిద్దాం, నీదైన పరమాత్మని. నువ్వు ఏ పరమాత్మనైతే ఆశ్రయించావో ఆ పరమాత్మ యందు మనస్సుని నిలకడ చేసి మన జీవితాల్ని ధన్యత చేసుకుందాం. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ, సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ, సుఖీభవ. హరే ఓ.